మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మోకరించినట్లయితే ప్రార్థించుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమస్వరూపి నమ్మకమైన మా రక్షకుడ, మరొక నూతన దినం చూడగలిగే కృప మీరు మాకు అనుగ్రహించారు. మేము నిన్నటి వారమేనని నీ వాక్యం తెలియజేస్తూ ఉంది, కానీ నీ కృప చొప్పున సజీవులుగా మమ్మల్ని నుంచి ఈ దినం నీ సన్నిధిలో కనబడే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభువా, నీ వాక్యం అనే శృతి చేత మా రాతి హృదయాలు పగలగొట్టండి. ప్రభువా, రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను మీరు మాకు అనుగ్రహించండి. శుద్ధ జలం మా మీద చల్లండి, నూతన హృదయం మాకు ఇవ్వండి. మీ వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్చండి. మీ సెలవును ఎత్తుకునే వారిగా, మిమ్మల్ని ప్రేమించు వారిగా, మీ మాటకు సంపూర్ణంగా లోబడి ఆ ప్రకారం చేయువారిగా మమ్మల్ని దీవించండి. దేవా, ఈ తరమంతటికి మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చండి. దేవా, మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ వాక్యం దాళంగా రాకుండా పడుతున్న ప్రతి చీకటిని యేసునామలో బంధించి ఆజ్ఞాపిస్తూ వ్యాధిగ్రస్తులందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి ఇంకనూ మీ గాయాల్లో ఉన్న స్వస్థత నీ ప్రజలు అనుభవించున్నట్లుగా మీరు కృపనిమ్మని యేసునామలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 12:4 చదువుకుందాం.
యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఈడు గలవాడు.
ఇక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు. అబ్రాము, లోతు ఇద్దరు తమ విశ్వాస యాత్రను ప్రారంభించినారు. అబ్రాం వయసు 75 రాయబడింది, కాని లోతు వయసు అక్కడ రాయబడలేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రాముతో మాట్లాడాడు, లోతుతో మాట్లాడలేదు. అబ్రాముకి పిలుపు ఉంది, కానీ లోతుకు పిలుపు లేదు. కాని పిలుపు కలిగిన వారితో నడిచే కృప దొరికింది లోతుకి. నీకు పిలుపు అన్నా ఉండాలి, లేకపోతే ఆ పిలుపు కలిగిన వారితో నడవచ్చే కృప అన్నా నీకు ఉండాలి. నీ జీవితంలో పిలుపు లేక పిలుపు కలిగిన వారితో నడిచే కృప లేనట్లయితే నీవు ఆత్మ సంబంధంగా దేవుడు ఆశించింది నీ జీవితంలో జరగదు. ఈ దినం దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, పిలుపు కలిగిన వారితో నడిచిన లోతుకి గొప్ప ఆశీర్వాదం దొరికింది. దేవుడు అబ్రామును ఆశీర్వదించాడు, లోతును కూడా ఆశీర్వదించాడు. ఆదికాండం 13:5.
అబ్రాముతో కూడా వెళ్లిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండిన గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను.
అబ్రాము తన జీవితంలో బలిపీఠాలు కట్టాడు, ప్రార్థన చేశాడు. ఆదికాండం 13:4 చదువుకుందాం.
తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.
ఆదికాండం 12:7 చదువు.
యెహోవా అబ్రామునికి ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.
ఈ విషయాలు మనం చూచినప్పుడు అతడు బలిపీఠాలు కట్టేవాడుగా ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు, కానీ లోతు తన జీవితంలో ఈ బలిపీఠాలు కట్టేటువంటి ఆకృప లేదు. పిలుపు కలిగిన వారితో నడిచాడు, గాని వారి యొక్క ఆత్మ సంబంధమైన తీవ్రత లోతులో లేదు. నువ్వు పిలుపు కలిగిన వారితో నడవచ్చు, మంచిది, దేవునికి స్తోత్రం, కానీ వారు ఏ తీవ్రతతో ప్రభును వెంబడిస్తున్నారో నీవు కూడా అదే తీవ్రతతో వెంబడిస్తే అది నీకు గొప్ప ఆశీర్వాదం. అబ్రాహాముకి గొర్రెలు గొడ్లు విస్తారంగా ఉన్నాయి, లోతు కూడా దేవుడు అంత గొప్ప విస్తారమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఒక మాటలో మనం చెప్పాలంటే వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం సరిపోలేదంట. దేవుడు ఎలాగునా వారి భూ సంబంధమైన అవసరాలు తీర్చాడు. దేవుడు అబ్రాహాము గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, అప్పుడు నీవు బ్రతుకుతువు. ఆదికాండం 20:7.
కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగింపని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చదరని తెలుసుకునమని స్వప్న ముందు అతనితో చెప్పెను.
అభిమెలెకుతో దేవుడు అబ్రాం విషయమే మాట్లాడుతున్నాడు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, అప్పుడు నీవు బ్రతుకుదువు. మరి లోతు గురించి దేవుడు ఎప్పుడు ఎక్కడా సాక్ష్యం, లోతుతో దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. లోతు దేవుడు నాతో మాట్లాడాలనే అపేక్ష కూడా లోతులో మనకు కనపడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ దినం దేవుని వాక్యం వింటున్న మనం మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఒకేసారి వీళ్ళు ఆత్మీయ జీవితం ప్రారంభించారు, కానీ వారి జీవితాల్లో అబ్రాము జీవితంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లోతు జీవితంలో మనకు కనబడదు. అబ్రహాము దేవుని చిత్తానుసారంగా నడిచి ముందుకు సాగాడు, లోతు తన సొంత చిత్తం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఒకేసారి ఆత్మీయ జీవితం ప్రారంభించిన వీరు ఎందుకని ఒకరు భూలోకమందరికి ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఒకరు శాపగ్రస్తమైన ముగింపును ముగించారు. దేవుని బిడ్డలారా, అబ్రాము ఆస్తి క్షేమంగా ఉంది, లోతు ఆస్తి సొదొమ గొమొర్రాలో కాలిపోయింది. ఇద్దరిని దేవుడే దీవించాడు, అబ్రహాముతో పాటు లోతుకు కూడా వచ్చింది ఆశీర్వాదం. కానీ ఒకరు ఆస్తి దీవెనకరంగా ఉంది, ఒకరికున్న ఆస్తి అది అగ్నిగంధకాల చేత తగలబెట్టబడింది. మరలా మీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను, ఒకేసారి వీరు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించారు. అబ్రహము లోతు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం చాలనంత ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు అబ్రాముకి గొడ్లు గొర్రెలు ఉన్నాయి, లోతుకి గొర్రెలు గొడ్లు ఉన్నాయి. ఆ కాలంలో అబ్రాము కాపరులకి లోతు కాపరులకి చగడం వచ్చేసింది. అప్పుడు అబ్రాము అంటున్నాడు, మనం బంధువులు, నీకు నాకు, నీ పశువుల కాపరులకి నా పశువుల కాపరులకి కలహం ఉండకూడదు, నీకు నాకు ఉండకూడదు, నీ కాపరులకి నా కాపరులకి ఉండకూడదు. అందుకని నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళు, నేను కుడి తట్టుకు వెళ్తాను, లేకపోతే నువ్వు కుడి తట్టుకు వెళ్ళు, నేను ఎడమ తట్టుకు వెళ్తానని లోతుతో చెప్పాడు. ఎప్పుడైతే అబ్రాము ఈ విషయం చెప్పాడో వెను వెంటనే లోతు కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచి ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళాడు. లోతు సొదొమ గొమొర్రాని ఎన్నుకునేటప్పుడు దేవుని చిత్తం వెదకలేదు. దేవా, ఇప్పటి వరకు మా అన్నయ్య అయిన అబ్రాముతో నేను నడిచాను, ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీ జీవితంలో ఒక పరిస్థితి వచ్చినప్పుడు దేవా నన్ను ఏం చేయమంటావు, దేవా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? మీరు దావీదును గమనించండి, ఫిలిస్తీన్ మీదకు నన్ను వెళ్ళమంటావా? వెళితే నువ్వు వారిని నాకు అప్పగిస్తావా? దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు ఏమి సెలవిచ్చాడో దావీదు అని చేశాడు. దావీదు ఏ విధమైన పరిస్థితులు తన జీవితంలో కలిగినా, ఏ విధమైన శత్రువులు తన జీవితంలో ఎదురు వచ్చినా, ప్రభువా నన్నేం చేయమంటావు అని దేవుని దగ్గర విచారణ చేశాడు. ఉదాహరణకు మీరు గమనించండి, అమాలేకీయులు సిక్లగు మీదకి వచ్చినప్పుడు ఆ సిక్లగురు తగలబెట్టినప్పుడు దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. మొదటి సమయంలో గ్రంథం 30 మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా.
దావీదును అతని జనులను 3వ దిన ముందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి,
సిక్లగు మీద పడి దాన్ని తగలబెట్టేశారు. గన్నులేంటి, అల్పులేంటి, అందులో ఉన్న ఆడవారందరినీ పట్టుకుని వెళ్ళిపోయారు. తమ భార్యలు కుమారులు కుమార్తెలను అమాలేకులు తీసుకుని వెళ్ళిపోవడం చూచి ఇంక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చేశారు. అంతేకాదు దావీదు మీద రాళ్ళు రువి చంపాలని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వారి కుమారులను బట్టి, వారి కుమార్తెలను బట్టి జనుల ప్రాణం విసిగిపోయింది. ఎందుకు ఈ దావీతో అడవిలో లోయల్లో పడి మనం నడుచుకుంటూ వెళ్ళాలి? మన భార్యలు పిల్లలు కూడా శత్రులు తీసుకెళ్లిపోయారు, దావీదును చంపుదాం మనం. అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. పిల్లరా, అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో ఏఫో తెమ్మని చెప్పాడు, దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవా ఈ దండును తరమ్మంటావా? నిశ్చయముగా నువ్వు తరువు, నీ వారందరినీ దక్కించుకుంటావు, నువ్వు తప్పనిసరిగా తరు. దేవుడు దావీదుతో చెప్పినటువంటి మాటలు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఏడ్చుటకు శక్తి లేని పరిస్థితి, తనతో ఉన్నవారు తన ప్రాణం తీసేటువంటి పరిస్థితి, రాళ్ళు రువే పరిస్థితి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ దేవుని దగ్గర విచారణ చేశాడు దావీదు. అందుకే దేవుడు దావీదుకి జయమిచ్చాడు. దావీదు తన జల్లు పోగొట్టుకున్న ఆస్తి తెచ్చుకున్నారు, దోపుడు సొమ్ము కూడా తెచ్చుకున్నారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మొదటి సమయాల గ్రంథం 30:20.
మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నింటినీ గొడ్లన్నింటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.
ఎటువంటి గొప్ప జయాన్ని దేవుడు దావీదు సొంతం చేశాడు. దేవుని వాక్యంలో ఒక మంచి మాటను మీకు గుర్తు చేయాలని కోరుకుంటున్నా. లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుస్తాడు. మీ జీవితాల్లో ఏ పరిస్థితుల్లో మీరున్నా అధైర్యపడాల్సిన పని లేదు. మీరు గమనించవలసిన ఒక్క విషయమే, నువ్వు వెళుతున్న త్రోవ నీ సొంత చిత్తానుసారమైనదా దైవ చిత్తానుసారమైనదా. ఒక్కసారి ఆలోచించి పరీక్షించుకోవలసిన సమయం. లోతు సదము గుమర్రాకి వెళ్ళి క్షేమాన్ని అనుభవించలేదు. భార్య ఉపస్తంభం అయిపోయింది. పిల్లలు లోతుకు ద్రాక్షరసం తాగించి మత్తునిగా చేశారు. పాపం చేశారు తండ్రితో. లోతు ఆస్తి కాలిపోయింది. సదమ గుమర్రాలో ఆత్మీయత లేదు. ఆ పట్టణం వ్యభిచార పట్టణం అండి. అది కాండం 19:4 ఒకసారి చదువుకుందాం.
వారు పండుకొనకు ముందు ఆ పట్టణస్థులు అనగా సదమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరినూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకురమ్మని అతనితో చెప్పగా,
ఆ పట్టణం వ్యభిచార పట్టణం. ఆ పట్టణంలో చిన్నల్లో పెద్దల్లో ఒక ఆత్మ పనిచేస్తుంది. ఎవరిని చూచినా ఎవరిని అడిగినా పాపము పాపము పాపము. అటువంటి చోట లోతు ఆలోచించాడు. అక్కడి నుంచి రావడానికి తడువు చేశాడు. కాని అక్కడి నుంచి బయటికి దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని చిత్తంలో లేని పట్టణాల్లో నీవు ఉంటున్నావా? నీ ఆత్మీయతకు క్షేమం లేని పట్టణాల్లో నీవు ఉంటున్నావా? ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. కలహము అబ్రాహాము కాపర్లకి లోతు కాపర్లకి, అబ్రాహాముకి లోతుకి కాదు. అన్నయ్య కాపర్లకి కాపర్లకి కలహం వచ్చింది. కాబట్టి కాపర్లు తీసేద్దాం, లేదా నీ కాపర్ల నుంచో నా కాపర్లను పక్కకు పెట్టేశాను తీసేశాను. మన ఇద్దరం కలిసి ఉన్నామని మన జీవితాల్లో అపవాది ఎక్కడ బ్రేక్ చేస్తాడో తెలుసా? నిన్ను సంఘములో సహవాసంలో ఉండకుండా నిన్ను వేరు చేస్తాడు. నీ మనసు అక్కడ దేవుని వాక్యంతో అంటుకట్టబడకుండా చేస్తాడు. దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు సంఘాల్లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు సంఘాలను విడిపోయి ఇంకో చోట సంఘం పెట్టడం నేర్చుకోమాకండి. అవి విడిపోయిన సంఘాలు, వేరుపడే సంఘాలు ఎన్నటెన్నటికీ అవి దీవెనకరముగా ఉండవు. సంఘం 600,000 ఉంటారు, విడిపోయిన వాళ్ళు 250 ఉంటారు. కోరహు దాతాను అబీరాములు మోషే నుంచి విడిపోయారండి. వాళ్ళు వృద్ధులోనికి రాలేదు, వృద్ధులోనికి రాలేదు. మరలా గుర్తు చేస్తున్నాను, సంఘం 600,000 ఉంటారు, విడిపోయిన వాళ్ళు 250 ఉంటారు. నువ్వు విడిపోయి చేసే సేవ దేవుని వాక్యానుసారం కాదు. నువ్వు 100 సేవ చేయి, 100 ప్రయాసపడు. ఆ తర్వాత ఎందుకు నేను విడిపోయాను సంఘంలో నుంచి దైవజను నుంచి అని బాధపడే రోజు నీ జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. నీ కుటుంబంలో నువ్వు త్రాగుబోతు భర్తతో సంసారం చేస్తున్నావు, మంచిది, ప్రభువుని దీవించను గాక. నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, అది దేవుని చిత్తం. త్రాగుబోతు భర్తతో నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావు, దైవజనుడితో కూడా కలిసి సంఘముతో కూడా కలిసి నువ్వు దేవుని కోసం ముందుకెళ్ళలేకపోతున్నావు. నీ కుటుంబ విషయాలేమా రహస్యంగా పెట్టుకుంటావు, సంఘం విషయం నడులొడ్డు పడేస్తున్నావు. శాపం, జాగ్రత్త. సంఘాన్ని కట్టుకో. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవడానికి ప్రయాసపడ్డావో సంఘాన్ని కూడా అలా కట్టుకో. ప్రభు నీ కుటుంబాన్ని, నీ ఉన్న సంఘాన్ని ప్రభు దీవించను. దైవజనులతో నీ మనసు కలిపి కట్టుకో. దైవజనులను దుఃఖపెట్టే వారిగా మీరుండ మాకండి. దైవ సావుకులారా, మీరు కూడా మీ కన్న బిడ్డల కంటే సంఘ బిడ్డలు విలువైన వారిని గుర్తెరిగి వారి ఆత్మ సంబంధంగా వారిని ముందుకు నడిపించాలి. యేషావు రమ్మంటే యాకోబు అంటాడు, మందలు పసిపిల్లలు, గొర్రెలు మేకలు, పశువులు పాలు ఇచ్చినవి, అవి ఒడిగా తోలితే ఈ మందంతా చచ్చిపోతాయి. ఒక్క దినమే గనక ఒడిగా వీటిని తోలితే ఇవి చచ్చిపోతాయి. అందుకని నేను నిదానంగా నడిపించుకుంటూ వస్తాను. ఒక కాపరికి, దైవజనుడికి ఈ మనసు కావాలి. ఎవరో రమ్మన్నారు కదా, ఏ దొరో రమ్మన్నాడు కదా, ఎవరో ఫోటోలు తెస్తారు కదా అని హడావుడికి తోలుకుపోవటం. మీరు ఎవరి దగ్గర ఫోటోలు తీసి మీరు ఈ విధమైన సేవ చేస్తున్నానని చూపించుకోవాలని మీరు ప్రయాసపడమాకండి. దేవుడు మీ సేవను చూస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తాడు. మీ అవసరాలు అక్కర్లు ప్రభుకు తెలుసు, ప్రభు మిమ్మల్ని పైకెత్తాలని, మీ సేవను పైకెత్తాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. వడిగా తోలితే చనిపోతాయండి. గొర్రె పిల్లల విషయమై యాకోబు అంత బాధ్యత కలిగిన కాపరిగా ఉంటే మన సంఘానికి కాపరులమైన మనం ప్రజల్ని ఎలా నడిపిస్తున్నాం? మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఓ విశ్వాసి, ఓ దైవజనుడా, కాపరి కలిగిన మనసుతో దైవజనుడా అన్నాడు. ఓ విశ్వాసి, దైవజనుడిని దుఃఖపెట్టకూడదనే మనసుతో ఉన్నాడు. నీవు సంఘాన్ని ప్రేమించి సంఘంతో అంటు కట్టబడి ఉన్నాడు. లోతు అబ్రామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? అబ్రాముకు నష్టం జరిగిందా? లోతుకు నష్టం జరిగింది. సహవాసంలో నుంచి పక్క వెళ్ళిపోతే సహవాసానికి ఏం జరగదు. నీవు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే సంఘానికి ఏం జరగదు, నీకు నష్టం జరుగుతుంది. మోషేని విడిచిపెట్టి కోరహు దాతాన్ అభిరాములు వెళ్లారు. కోరహు దాతాన్ అభిరాములు నష్టపోయారు, మోషే నష్టపోలేదు. బాగా గుర్తుపెట్టుకో, సంఘానికి ఎప్పుడు నష్టం చేయడు ప్రభు, నీవు నష్టపోతావు. మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు అందరూ రైల్వే స్టేషన్ ని చూచుంటారు, ట్రైన్స్ ఎక్కి ఉంటారు, ప్రయాణం చేసి ఉంటారు. ఆ రైల్వే స్టేషన్ కి ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది, జనాన్ని దించింది, జనమును ఎక్కించుకుంది, వెళ్ళిపోయింది. ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చింది, జనాన్ని దించింది, జనాన్ని ఎక్కించుకుంది, వెళ్ళిపోయింది. గూడ్స్ ట్రైన్ వచ్చింది, లగేజ్ దించింది, లగేజ్ ఎక్కించుకుంది, వెళ్ళిపోయింది. మరి ప్లాట్ఫామ్ ఎక్కడికి పోయింది? ప్లాట్ఫామ్ కూడా వెళ్ళిపోయిందా? ప్లాట్ఫామ్ ఎక్కడికి పోదు. ఎంతో మంది సేవకులు రావచ్చు, సేవకులు తమ కాలాన్ని ముగించవచ్చు. ఈ మాట మీ అంతరంగాల్లో నాటబడనివ్వండి. సంఘము ఎక్కడికి వెళ్ళదు. ప్రభువు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. సంఘము స్థిరమైనది, సంఘం బలమైనది. పాతాళ ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు. సంఘానికి దేవుడిచ్చిన శక్తి ఏంటో, సంఘానికి ప్రభు ఇచ్చిన కృప ఏంటో గ్రహించున్నట్లుగా ప్రభు నీ కన్నులు తెరవాలని నేను కోరుకుంటున్నాను. లోతు అబ్రామును విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడుండమంటారు అన్నయ్య? కొంతమంది పిలుపు కలిగిన వాళ్ళతో నడుస్తారు, కానీ పిలుపు కలిగిన వారి నడిపింపులో నడవరు, వాళ్ళు నడిపింపు తీసుకోరు. ఈ మధ్య ఒక బ్రదర్ని అడిగారు, బ్రదర్ మీరు ఎక్కడుంటున్నారు, ఎక్కడ సేవ చేస్తున్నారంటే వాళ్ళు ఊరు పేరు చెప్పాడు, సేవ చేస్తున్నారని. అయ్యా ఒంటరిగా ఉండదు అయ్యా, సేవకులతో ఉండండి, ఫలానా పాస్టర్ గారితో నేను కలిసి ఉంటానని. మరి పాస్టర్ గారు నడిపింపులో నడుస్తున్నావా, లేకపోతే నీ ఆలోచనతో నడుస్తున్నావా అంటే, ఏదో నెలకు ఒకసారి వెళ్ళొస్తానన్నయ్యా అంతేగాని పాస్టర్ గారు కూడా మా స్పిరిచువల్ విషయాల్లో ఎంతవరకు అంతవరకే. నీవు ఒక సేవకుడితో ఉన్నప్పుడు, ఒక దైవజనుడితో నువ్వు నడుస్తున్నప్పుడు, ఆ దైవజనుడి యొక్క పూర్ణమైన ఆలోచనతో నువ్వు నడవడం అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమం. ఒకవేళ అబ్రాముని లోతు అడిగున్నట్లయితే, అన్నయ్య ఇప్పటి వరకు నేను నీతో నడిచాను, మొదటిగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేను నేను, రెండు నువ్వు వెళ్ళమంటే వెళతా కానీ ఎక్కడికి వెళ్ళాలి నేను, నువ్వు ప్రార్థన పరుడివి, నువ్వు బలిపీఠాలు కట్టే అనుభవం ఉంది, నాకైతే అనుభవం లేదన్నయ్య, నేను ఇంకా ఆత్మ సంబంధంగా అంత ఎదగలా, నువ్వేదో దేవుని మాట నాకు చెబితే దాని ప్రకారం నేను వెళ్తాను, లేదా నాతో దేవుడు మాట్లాడేటట్లు నువ్వు ప్రార్థన చేయి, ఆయన నీతో మాట్లాడినా నేను దానికి లోబడతాను, ఆయన నాతో మాట్లాడినా నేను దాన్ని చేస్తాను. నేను అనుకుంటున్నాను ఎప్పుడు వెళ్దామా అన్నట్టు ఎదురు చూసేవాడిగా ఉన్నాడు లోతు. ఎప్పుడైతే అబ్రాము ఆ మాట అన్నాడో వెనువెంటనే సర్దుకుని సదమ గుమ్మరాకి తన సొంత చిత్తం, తన జీవితాన్ని, తన పిల్లల్ని, తన కుటుంబాన్ని, తన ఆస్తిని సర్వనాశనం చేసింది. ఈ దినం వాక్యం వింటున్న నీవు, నీవు ఇతరులకు దీవెన కరంగా ఉండలేవు, కుటుంబానికి దీవెన కరంగా ఉండలేవు, నీవు నివసించే ప్రాంతాలకు దీవెన కరంగా లోతు సొదొమ గొమొర్రాలో ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అబ్రహాము, దేవుడు అబ్రహాముకి సొదొమ గొమొర్రాను నాశనం చేస్తానన్న విషయం బయలుపరిచేది. అబ్రహాముకి చెప్పకుండా నేను చేస్తానా? దేవుని మనసు చూడండి, తన సేవకుడికి చెప్పకుండా ఆ విషయాన్ని, ఆ పనిని చేయటం లేదు ఆయన. ఆ మనసు ఒకసారి గమనించండి. ఆదికాండము 18:17.
అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా?
నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా? నేను దాయగలనా? దేవునికి తన సేవకునికి చెప్పకుండా విషయం ముందుకు తీసుకుని వెళ్ళడం ఆయనకి ఇష్టం. మరి నీ మనసు ఎటువంటిది? షునేమీరాలు యొక్క కుమారుడు చనిపోయాడండి. షునేమీరాలు ఆ కుమారుణ్ణి దైవజనుడైన ఎలీషా మంచం మీద పెట్టి గాడిద తీసుకొని కొండ మీద ఉన్నటువంటి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి కుమారుడు చనిపోయిన విషయం భర్తకి చెప్పలేదు, బంధువులకు చెప్పలేదు, దైవజనుడికి చెప్పడానికి. నీ పిల్లల విలువ నీకు తెలుసు, నీ భర్త విలువ నీకు తెలుసు, కానీ దైవజనుడి విలువ నీకు తెలుసా? దైవజనుడు అనేవాడు కొండపైన ఉంటాడండి. దైవజనుడు అనేవాడు నిస్వార్థంగా జీవిస్తాడండి. నా ప్రియమైన సహోదరి సహోదరు, 10 నీతిమంతులుంటే సొదొమ గొమొర్రాని దేవుడు కాపాడతానని చెప్పాడు. లోతు, లోతు భార్య, లోతుకిద్దరు ఆడపిల్లలు, 4 ఉన్నారండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంకొక ఇద్దరిద్దరిని గనక ప్రభు దగ్గర నడిపించుంటే 12 అయ్యి ఉండేవాళ్ళు. సొదొమ గొమొర్రా కాపాడబడి, నీ జీవితంలో నీ ఉన్న పట్టణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీదే. నీ ఉన్న పట్టణంలోనూ పనిచేయకపోతే ఆ పట్టణం నశించిపోతుంది. దేవుడు రేపు నీ లెక్క అడుగుతాడు. నువ్వు ఉండి పట్టణాలను అగ్నికి ఆహుతి అయిపోయినట్లు అప్పగించడం కాదు, నీ పట్టణాలని అగ్నిలో నుంచి కాపాడాలి, నాశనంలో నుంచి కాపాడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణం యొక్క స్థితి బావుగా ఎరిగిన వాడు లోతు. ఆ ప్రజలను చూచి తన మనసుని నొప్పించుకుంటూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకు ఈ ప్రజలు ఎలాగున్నారు? 2 Peter 2:7.
దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను.
బాధపడ్డాడంట లోతు. దేవుని వాక్యంలో తేటగా రాయబడింది. మరి బాధపడుతూ అక్కడ ఎందుకున్నాడు? అక్కడ ఉండవలసిన అవసరం ఏంటి? దేవుడు తన విశ్వాస యాత్ర ప్రారంభించిన నాటి నుంచి దేవుడు క్షేమంగా కాపాడలేదా? మరొక స్థలానికి వెళితే దేవుడు కాపాడ్డా, పోషించడా? బాధపడుతున్నాడు కానీ ఆ పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి రావట్లేదు. లోతుకి ఆత్మ సంబంధమైన నిర్ణయాలు చేయటం చేతకావట్లేదు. అబ్రామును విడిచిపెట్టి వెళ్లేటప్పుడు చాలా త్వరగా వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రాకి వెళ్లేటప్పుడు వేగవంతంగా నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా నుంచి బయటికి రావడానికి లోతుకి నిర్ణయం చేసే మనసు లేదు. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఎంత త్వరగా నిర్ణయం చేసావు? మంచిది, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నీవు దైవ చిత్తానుసారమైన వారితో జతపరచబడ్డం ఆ దేవుని చిత్తం. కానీ మన మారు మనసు పొందడానికి, నీ పాపాన్ని విడిచిపెట్టడానికి మరి నువ్వు నిర్ణయం ఎందుకు చేయలేకపోతున్నావు? కనీసం నీ పెళ్లి మీద ఉన్నంత మనసు అయినా నీ రక్షణ మీద పెట్టుంటే ఎంత బాగుండు. నువ్వేం కాబోతున్నావు రేపు? నీ జీవితంలో ఏ పరిస్థితులు ఎదుర్కోబోతున్నావు? చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన సమయం ఇది. బాధపడుతూ ఉంటే సరిపోదు. అయ్యో, నేను మారు మనసు పొందలేదే, ఏమండి 3 ప్రత్యేకించుకుని ఉపవాసం ఉండి ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నా పాపములను క్షమించు అని ప్రార్థన చేసుకోవడానికి నీకు సమయం కుదరలేదా? నీకు మనసుంటే సమయం కుదరదు. సెలవులు లేవండి అని చెప్తారు కొంతమంది ఉద్యోగస్తులు. అసలు నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? అసలు నీకు ఉద్యోగమే తీసేస్తే అసలు సెలవులే, మొత్తం సెలవులేక ఏం ఉద్యోగం అండి నీ ఉద్యోగం? ఈ మధ్య ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ మీరేం చేస్తారు? ఆఫీసులో స్వీపర్నండి. అదేదో పెద్ద ఐక్యరాష్ట్రసమితి జనరల్ సెక్రటరీ లాగా ఫీల్ అయిపోతాడు. సభలు జరుగుతున్నాయ్యా, నువ్వు వాక్యం విని వచ్చి అంటే సెలవులేవంటున్నాడు. బాగా గుర్తుంచుకో, అసలు ఉద్యోగం ఇచ్చింది ప్రభు, నీకు కుటుంబాన్ని ఇచ్చింది ప్రభు, నువ్వు ఆయన పక్కన పెట్టావు. ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు నిర్ణయం చేయలేకపోతున్నావు. యోసేపుని పోతీఫర్ భార్య అడుగుతుంది పాపం చేయమని. యోసేపు ఏమన్నాడు? ప్రార్థన చేసుకుని చెప్తానన్నాడా? ప్రభు ఏం చెప్తాడు? అడిగి చెప్తానన్నాడా? నిన్ను తప్ప ఈ కుటుంబం మొత్తాన్ని అప్పగించాడు, కాబట్టి నేను ఈ పాపం చేయలేను. ఆ ఒక్క నిర్ణయమే కదండి యోసేపుని ఆత్మ సంబంధంగా ఉన్నతమైన శిఖరాల్లోకి తీసుకుని వెళ్ళింది. దానియేలు, ఆ రాజులు తినే భోజనం నాకు అవసరం లేదు, నేను తినను. ఏమి నిర్ణయాలండి వాళ్ళ నిర్ణయాలు? వారి నిర్ణయాలు బలంగా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు బలంగా ఉన్నాయి, ప్రజల జీవితాలకి వారి జీవితాల నుంచి ఆశీర్వాదాలు వెళ్ళినాయి. నీ నిర్ణయం ఎంత బలంగా ఉంటుందో నీ జీవితం అంత బలంగా ఉంటుంది. కుక్క నిర్ణయంలో నిలబడదండి, పంది నిర్ణయంలో నిలబడదండి. అది వాంతి చేసుకున్నది, కుక్క వాంతి చేసుకుంటుంది, అది మరలా తింటుంది. పంది కడగబడిద్ది, మళ్ళా పొరలాడుతుంది. దానికి ఒక నిర్ణయం లేదు, మనం ఎంత కడిగినా అది పొరలాడుతుంది. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి నీకు నిర్ణయం ఉన్నదా? నాకు తెలియదు ఆ విషయం. నిర్ణయం లేని నీవు లోతు వలె అయిపోతావేమో. బహు జాగ్రత్త పడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఈ కూటాలకు తీసుకుని వచ్చింది, నిన్ను ఆత్మ సంబంధంగా ఒక నిర్ణయమైన జీవితంలోకి నిన్ను నడిపించి, నిన్ను స్థిరపరిచి బండ మీద నిన్ను కట్టాలని. మరొక విషయం నేను మీకు గుర్తు చేస్తాను. ఆదికాండం 19:14 చదువుకుందాం.
లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను.
లోతు ఇంటికి ఇద్దరు దేవదూతలు వచ్చారు. దేవుడు లోతు కుటుంబాన్ని ఆ నాశనం నుంచి తప్పించాలని దేవదూతల ద్వారా సమాచారాన్ని పంపించాడు. ఓ పక్కన అబ్రహాము సొదొమ గొమొర్ర నాశనం కాకూడదని ప్రార్థన చేస్తున్నాడు, ఒక పక్కన దేవుడు లోతు నశించిపోకూడదని లోతు ఇంటికి సమాచారాన్ని పంపించాడు. ఓ పక్కన ప్రార్థనలు జరుగుతున్నాయి, ఓ పక్కన ప్రకటనలు జరుగుతున్నాయి. సర్వలోకం నశించిపోకూడదని పరిశుద్ధులు చేతులెత్తి ప్రార్థన చేస్తున్న కాలం, పరిశుద్ధులు ప్రయాసపడి సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలం ఇది. నీ ఇంటికి సమాచారం వచ్చింది, నీ పట్టణానికి సమాచారం వచ్చింది, నువ్వు మేల్కొని బయటకు వచ్చావా? ఆ పట్టణాన్ని, ఆ పాపాన్ని విడిచిపెట్టిన బయటకు వచ్చావా? దేవుడు నిన్ను రక్షిస్తాడు. అయితే ప్రభు నా హృదయంలో పెట్టిన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. లోతు బయటకు వచ్చి పెండ్లాడనై ఉన్న అల్లుళ్ళతో మాట్లాడుతున్నాడు. లోతు ఇద్దరు ఆడపిల్లలు పెండ్లి వయసు కలిగినటువంటి వాళ్ళు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ అల్లుళ్ళు లోతు ఇంటి దగ్గరకు వచ్చేసారు. వీళ్ళు పెళ్లి కాక మునిపే ఇళ్ళ చుట్టూ తిరిగే అల్లుళ్ళు. కొంతమంది సిగ్గులేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెళ్లి కాక మునిపే ఆ అమ్మాయి వాళ్ళు ఇంటికి పోయి కూర్చుంటారు. రేపేటు కూడా ఆమెనేగా చేసుకునేది, చేసుకున్న తర్వాత బోధుగా నాయన అంత కడుపులు నొప్పింది నీకు? అది వాక్య సంబంధమైన క్రమం కాదు. నేను ఈ విషయాలు చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఈ మధ్య మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక సహోదరుడు పనిచేస్తాడు. వాళ్ళ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ల్యాండ్ లైన్ ఫోన్ బిల్లు 12,000 వచ్చింది. పెళ్ళి అయిపోయే లోపల చెవులు కొనుక్కొని బిల్లు 12,000 చేశారు. ఏమండి, పెళ్ళి అయ్యే వరకు మాట్లాడుకోకుండా ఉండలేరా? ఏందంటే మీకు అంత తొందర? 40 సంవత్సరాలకు మోషే పెళ్లి చేసుకున్నాడండి, 40 సంవత్సరాలకి ఇసాకు పెళ్లి చేసుకున్నాడండి. వాళ్ళ వివాహానికి పూర్వం తప్పిపోలేదండి. వాక్యం అన్నది వివాహము అన్ని విషయాల్లో కంటే ఘనమైందండి, అది పరిశుద్ధమైంది. కొంతమంది నీచంగా చేసేసుకుంటున్నారు, పెళ్లికి ముందే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ జీవితాలను పాడు చేసేసుకుంటున్నారు. అది వారికి శాపం అనే సంగతి వాళ్ళకి అర్థం కావడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు కుటుంబంలో పరిశుద్ధత లేదండి. పెండ్లాడనై ఉన్న అల్లుళ్ళంట వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళ దృష్టికి లోతు ఎగతాళి చేయవాడు వలె ఉన్నాడంట. వారికి లోతు మాటలు విలువగా కనబడ్డాయి. లోతుకి కాబోయే అల్లుళ్ళు కదండి, కాబోయే అల్లుళ్ళతో ముందే మాట్లాడుతుంటే విలువేముంటది? వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంటే విలువేముంటది? ఆడపిల్లలకి ఏం సాక్ష్యం ఉంటది? ఆ వీధిలో చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అబ్బో, వీళ్ళు ఈ ఇంటికి అల్లుడు కాబోతున్నారు, అందుకని ఇక ఇంటి చుట్టూనే తిరుగుతుంది వాళ్ళ ఆత్మ. ప్రార్థనా పూర్వకంగా మీరు వివాహాలు చేసుకోండి, ప్రార్థనా పూర్వకంగా మీ కుటుంబాలను కట్టుకోండి. దైవ చిత్తానుసారంగా మీ వివాహాలు జరగాలని నేను ప్రభు పేరిట మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. లోతు కుటుంబంలో పరిశుద్ధత లేదండి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకి ఎలా వివాహం చేశాడండి? ఎలియాజర్ను పంపించి. ప్రార్థనాపరుడైన ఎలియాజరు రెబ్కాను తీసుకొస్తే ఇస్సాకు వివాహం చేశాడండి. అబ్రహం ఇంటి చుట్టూ కూడా ఇస్సాకును పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతుందా? మీ ఇంటి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? మీ కాబోయే కోడలు తిరుగుతుందా? కాబోయే అల్లుడు తిరుగుతున్నాడా? మీ ఇళ్ళ చుట్టూ కాబోయే కోడలు తిరిగితే మీ ఇల్లు ఆ పట్టణంలో ఉండదు. కాబోయే అల్లుడు తిరిగితే మీ ఇల్లు ఆ పట్టణంలో ఉండదు. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. లోతు ఇంటి చుట్టూ అల్లుడు తిరిగారుగా, ఆ ఇల్లు ఏమైంది? అగ్ని గంధకాల చేత దేవుడు నాశనం చేశాడు. రేపు నీ ఇంటి మీదకి అటువంటి తీర్పు రాదా? తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకు చెప్పలేరా? ఏమి ఎందుకని చెప్పలేరు? మీరు కూడా అలాగా తిరిగి తిరిగి చేసుకున్నారా? అందుకని మీ పిల్లలకి చెప్పలేకపోతున్నారు. మన సావుకుల దగ్గరకు వచ్చి, మా అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయిందండి, మా అబ్బాయి డాక్టర్ అయిపోయాడండి, పీజీకి ఎంట్రన్స్ రాస్తున్నాడండి, ప్రార్థన ఏం ప్రార్థన చేయమంటావమ్మా? ఇంటి చుట్టూ కోడల్ని అల్లుళ్ళని తిప్పుకుంటా? దొంగ ప్రార్థన అవి. మీ పిల్లలకి చెప్పలేని నోర్లు మీ మీ నోరు తెరవదారు, మొగు కుక్కలు అయిపోయారు మీరు. ఇది తప్పు అని చెప్పేటువంటి సత్తా కలిగిన క్రైస్తవ్యం నీకు లేదు. ఎందుకంటే నువ్వు జీవించలేని సచ్చుబడిపోయిన క్రైస్తవ్యంలోనే ఉన్నావు. కాబట్టి నువ్వు పెళ్లికి ముందు నీ ఇష్టానుసారంగా తిరిగావు, ఇప్పుడు నీ పిల్లలు తిరుగుతున్నారు. అది నీకు పాపం అనిపించలేదు నీ యవ్వన కాలంలో. నీ పిల్లలు అలాగుంటున్నప్పుడు అది నీకు ఇప్పుడు పాపం అనిపించదు. మారు మనసు పొందు, పశ్చాత్తాపపడు. నా పాపం నా పిల్లల మీదకి వచ్చిందయ్యా అని కన్నీ. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సదుమ పట్టణానికి ఆ దేవదూతలు వచ్చారని బైబిల్ చెబుతుంది. అయితే లోతు ఇంటికి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే లోతు ఇల్లు అపరిశుద్ధంగా ఉందని ఆ దేవదూతలు. వాళ్ళకి సొదొమ గొమొర్రాకు వచ్చే మనసు ఉంది, లోతుకు సమాచారం చెప్పే మనసు ఉంది, లోతు ఇంటికి వచ్చే మనసు లేదు. మీరు ఊహించండి, నేను అనుకుంటున్నాను సొదొమ గొమొర్రాల పట్టణం పాపం కంటే లోతు ఇల్లు పాపం ఎంత భయంకరంగా ఉందో అనుకుంటున్నాను. దేవదూతలకి ఆ దేవదూతలు లోతుతో చెప్తున్నాయి, మేము నడివీధిలో ఉంటాం. ఆదికాండం 19:2 చదువుకుందాం.
నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చునను. అందుకు వారు అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చదమని చెప్పిరి.
ఆ దేవదూతులు లోతుతో చెప్తున్నారు, మేము నడివీధిలో ఉంటాం కానీ నీ ఇంటికి రా. లోతు పిలుస్తున్నాడు, నా ఇంటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్ళు కడుక్కోండి అని లోతు చెప్తున్నాడు. మేము నడివీధులైనా ఉంటాం కానీ నీ ఇంటికి రా. అంటే లోతు ఇల్లు వీధి కంటే కూడా హీనంగా ఉందండి, రోడ్డు కంటే కూడా హీనంగా ఉంది. నీ ఇల్లు ఎట్టుంది? నీ ఇల్లు దేవుని బిడ్డలు రావడానికి యోగ్యంగా ఉందా? నడివీధే బెటర్గా ఉంది. ఒక్కసారి పరీక్షించు, నీ ఇంట్లో సోఫాలు ఉన్నాయి, 100,000 రూపాయల టీవీ ఉంది, 10,00,000 రూపాయల బంగారం ఉంది, నీ కారు ఉంది, నీ బంగ్లా డూప్లెక్స్ బిల్డింగ్, కానీ అక్కడ పరిశుద్ధత లేదు. నీకు అటువంటి ఇల్లు అటువంటి కారు అటువంటి బంగారం ఉంటే దానికంటే నీ ఇంటి ముందున్న రోడ్డు బెటరు. అక్కడ దేవుని సేవకులు ఉంటారు కానీ నీ ఇంట్లో ఉండలేరు. దేవదూతలు తన ఇంటికి రావాలని లోతు కోరుకుంటున్నాడు, కానీ తన ఇల్లు మార్చబడాలనే కోరిక లోతులో లేదు. దేవదూతల్ని బతికినాడండి తన పిల్లలకు, అమ్మా ఇది మనకు తగదమ్మా, పెళ్లి కాకమునిపే భర్తలు ఇంటి చుట్టూ తిరగకూడదమ్మా అని చెప్పలేదు. మీరు సేవకుల మధ్యలాంటి ఇంటికి తీసుకెళ్తారు. మా ఇంటికి ఇంటర్నేషనల్ దైవజనుడు టీవీ స్పీకర్ వచ్చి ప్రార్థన చేశాడు. అంటే నువ్వు పరలోకం పోతావా? గాబ్రియల్ దేవదూత వచ్చి నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయొచ్చు. గాబ్రియల్ దేవదూతకి చర్చిలు కడతానంటే 10 చర్చిలు కట్టడానికి నువ్వు డబ్బులు ఇవ్వచ్చు, కానీ నువ్వు పరలోకం వెళ్ళవు. నీ హృదయం మారితేనే పరలోకం వెళ్ళవు. బాగా గుర్తుపెట్టుకో, మారు మనసు పొందని నీ డబ్బు ఎవడకు కావాలి? అసలు నీ హృదయంలో దేవునికి చోటు లేదు, నీ డబ్బుతో సమాజాన్ని కొనాలని ప్రయత్నం చేస్తున్నావు. సమాజాన్ని కొనొచ్చామో సత్యాన్ని కొనలేవు. మందిరాలు కట్టొచ్చేమో ఆ మందిరాల్లో ప్రభు ఉండడు. నీ హృదయం మారని డబ్బు అది నిష్ప్రయోజనం. నీకు సమాచారం వచ్చింది ధనవంతుడా, ఈ దినం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం, ఎలాగా సేవకి డొనేషన్ చేయాలని ఆలోచించొద్దు. కానీ దేవా నా హృదయం నీకు ఎలాగ ఇవ్వాలి, ఈ దుష్ట హృదయాన్ని మార్చు అని ప్రభు నడివీధిలో ఉంటాం అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోమన్నాడు, కానీ భోజనం చేయమన్నాడు. ఈయనంతా కూడా దేవుని కొరకు కరిగిపోయి ఖర్చు అయిపోయి పరిచర్ చేయడు లోతు. అది అబ్రాహాము చూడండి, ఆయన దగ్గరికి దేవదూతలు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నీ దాసుడి మీద ఉంచు, నువ్వు నన్ను దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తా, దయచేసి కాళ్ళు కడుక్కో, ఈ చెట్టు కింద అలసట తీర్చుకో, కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలని బలపరుచుకోండి. అబ్రహాము దేవుడు తనకిచ్చిన దాన్ని దేవదూతల కొరకు లేక దేవుని బిడ్డల కొరకు ఖర్చు పెడుతున్నాడు. లోతు కాళ్ళు కడుక్కోండి అంటాడు, కానీ ఆహారం తీసుకొని బలం పొందండి అన్నాడు. మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలని ఆశిస్తాను, గొర్రెల కాపర్లకి యేసు ప్రభు పుట్టాడనే సందేశం ఉంది. తూర్పు దేశపు జ్ఞానులు కూడా యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. జ్ఞానులు బంగారు బోళం సాంబ్రాన్ని అర్పించారు, మరి గొర్రెల కాపర్లు ఏం అర్పించలేదు. జ్ఞానులు తమకు కలిగిన దాన్ని ప్రభు రాజ్యం కొరకు ఖర్చు పెడతారు. ఈ గొర్రెల కాపర్లో మేము ప్రభుని చూసామో, సర్వలోకం సమాధానం, హల్లెలూయా సమాధానం, హల్లెలూయా అంటారు. కానీ ఒక గొర్రెని అమ్మి దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టే హృదయం వాళ్ళకు, నీకు హాస్పిటల్ ఖర్చు పెట్టడానికి ఉన్నాయి. దేవుని రాజ్యాన్ని హృదయపూర్వకంగా కట్టేటువంటి మనసు కృప ప్రభు నీకు ఇచ్చాడు. గొర్రెల కాపరులు ఒక గొర్రెని అమ్మి యేసు ప్రభు కోసమై ఏదైనా ఒక కానుక తీసుకుని వెళ్దామన్న ఆలోచన ఆశ వారికి లేదు. నీవు దేవుని రాజ్య సువార్త ప్రకటించటం అది నీ భాగ్యం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీ ధనాన్ని ఖర్చు పెట్టుట అది నీ ధన్యత. ఈ విషయం నీకు గుర్తుంటే, అందులో ఉన్న ఆశీర్వాదం ఏంటో నీకు తెలిస్తే నువ్వు గొప్ప దీవెనలు అనుభవిస్తావు. ఆయన పరిచర్య కొరకు మనం ఖర్చు పెడితే ఆయన ఉంచుకునేవాడు కాదు, రెట్టింపుగా ప్రభు మనకిస్తాడు. ఆదికాండం 19:17-19 వచనాలు చదువుకుందాం.
ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి, నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవదునేమో, ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకుని పోనేమో, అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు.
ఇక్కడ దేవుని దూతులు నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోమని సెలవిచ్చారు, వెనుకకు చూడొద్దని చెప్పారు, ఈ మైదానంలో ఎక్కడ నిలవద్దని చెప్పారు. అయితే లోతు, ప్రభు అలాగ కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చింది, నా ప్రాణం రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచాను, నేను ఆ పర్వతానికి తప్పించుకుని పారిపోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతానేమో, ఇదిగో ఈ ఊరు సమీపంలో ఉంది, అది చిన్నది, అక్కడికి నేను వెళ్ళిపోతాను. జాగ్రత్తగా గమనించండి, దేవుని దూతలు పర్వతానికి పారిపోమని చెప్పారు. 17:17 చాలా క్లియర్గా రాయబడింది. లోతు పర్వతానికి వెళ్లే మనసు లేదు, ఒక చిన్న ఊరిలోనికి వెళ్లే మనసు ఉంది లోతుకి. దేవుడు లోతుని పర్వతాలు ఎక్కించాలనుకుంటున్నాడు, లోతుకి ఎక్కి మనసు లేదు. దేవునికి సలహాలు ఇస్తున్నాడు, అది క్షేమం కాదనే విషయం లోతుకు తెలియదు. మనం దేవునికి సలహాలు ఇచ్చేంత మాత్ర పడమా, ఆయన చిత్తవృత్తి చొప్పున మనం పనిచేస్తే అది మనకు గొప్ప దేవుని. అబ్రహాముతో దేవుడు నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం మీదకి వెళ్ళమని దేవుడు సెలవిచ్చాడు. అబ్రహాముతో దేవుడు ఇలాగున సెలవిచ్చాడు, నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునికి వెళ్ళి నేను నీతో చెప్పబోవు పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఇస్సాకుని దహన బలిగా అర్పించమని చెప్పాడు. అబ్రహము దేవుని చిత్తానికి లోబడి ఆ పర్వతం మీదకి ఎక్కాడు. దేవునికి భయపడే ఆ విధేయత అబ్రహముకి ఒక గొప్ప సాక్ష్యాన్నిచ్చింది. నువ్వు దేవునికి భయపడివాడు అని సాక్ష్యం దేవుడు అబ్రహముకి ఇచ్చినాడు. ఇస్సాకు కూడా ఆ పర్వతం ఎక్కడం దీవెనకరంగా మారింది. అబ్రహము పర్వతాలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు, లోతు పర్వతం ఎక్కడానికి సిద్ధంగా లేదు. ఇది ఆత్మ సంబంధంగా మనం అన్వయించుకుంటే ఆత్మ సంబంధంగా ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి ఎక్కటం లోతుకి ఇష్టం లేదు. ఎక్కడో ఒక చిన్న దానిలో ఆత్మీయంగా సరిపెట్టుకునే మనసు ఉంది. దేవుడు లోతు చెప్పిన ఆ గ్రామాన్ని నాశనం చేయనని ప్రభు చెప్పాడు, కానీ లోతు పిల్లలు నశించిపోయారు. ప్రభువు నిన్ను ఎక్కడ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఏ స్థలములో ప్రభు నిన్ను ఉంచాలని ఆయన ఆశిస్తున్నాడు ఒకసారి ఆలోచించు. దేవుని చిత్తంలో లేని స్థలాలు నీకు అవి క్షేమాన్ని. ఆదికాండం 14:14 చదువుకుందాం.
అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 నెనమండుగురిని వెంట పెట్టుకుని దాను మటుక రాజులను తరిమెను.
ఇక్కడ లోతు చెరపట్టబడ్డాడు, అందుకని అబ్రాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 వెంట పెట్టుకుని వెళ్లి ఆ రాజులను తరిమి లోతును విడిపించి తీసుకుని వచ్చాడు. గమనించాలి, లోతు అక్కడ ఉండటం వలన చెరపట్టబడుతున్నాడనే విషయం అర్థమవుతుంది, కానీ లోతు ఇక్కడుంటే మనకు క్షేమం కాదు అనేటువంటి విషయం లోతు గ్రహింపు కాలేదు, అక్కడే ఉన్నాడు. అబ్రాము విడిపించి తీసుకుని వచ్చాడు, కానీ లోతు మనస్సు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడం. పిల్లరా, తత్ఫలితంగా గొప్ప నష్టం లోతు జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఒక పరిస్థితి నుంచి నేను విమోచించినప్పుడు, ఒక శోధన నుంచి ప్రభు నేను తప్పించినప్పుడు, నువ్వు గమనించాలి, ఇక్కడుంటే క్షేమం కాదు, ఈ వ్యక్తితో మాట్లాడడం క్షేమం కాదు, ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండడం మన ఆత్మీయతకు మంచిది కాదు. నువ్వు గమనించి ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. యోసేపు పోతిఫర్ ఇంటిని వదిలిపెట్టి పారిపోలేదా? నేను నీతిమంతుడిని పరిశుద్ధుడిని ఎక్కడే ఉండి నా నీతి నిరూపించుకుంటాను అన్నాడు, అనలేదు, పారిపోయాడు. నువ్వు అజ్ఞానంగా భక్తి చేయమాక దేవుని నడిపింపుతో నీ భక్తి జీవితంలో ముందుకెళ్ళు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోతు ఆత్మ సంబంధంగా ఎక్కడుంటే క్షేమమో, ఎవరితో ఉంటే క్షేమమో అది తనకు అర్థం కావాలి. ఆదికాండం 19:33-34 చదువుకున్నాం.
మరునాడు అక్క తన చెల్లెల్ని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందుమని చెప్పెను.
ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. తండ్రికి తన కుమార్తెలు ద్రాక్షారసం తాగించి ఆయనతో పాపం చేయడం, బైబిల్ చరిత్రలోనే చాలా మనకు హెచ్చరికగా ఉన్నటువంటి విషయం అని మనం చెప్పుకోవచ్చు. మొదటి రోజు రాత్రి తన పెద్ద కుమార్తె ద్రాక్షరసం తాగించి లోతుతో పాపం చేసింది. ఆమె ఎప్పుడు శయనించిందో, ఎప్పుడు లేచిపోయిందో లోతుకి తెలియలేదు. మరుసటి రోజు చిన్న కుమార్తె ఆ పని చేసింది. ఏమి జరుగుతుందో, అంతుబట్టని జీవితంలో లోతు నడుస్తున్నాడు. ఏం జరిగింది తెలియదంట లోతుకి. అంటే ఎంత స్పృహ పోయేటట్లుగా ద్రాక్షరసం తాగాడో మీరు ఊహించండి. నిన్నేం జరిగింది పరీక్ష చేసుకోలేదు, రేపేం జరగబోతుంది జాగ్రత్త లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, బబులోను దేశంలో ఉన్న దానియేలును తీసుకోనండి, రాజులు తినే ఆహారం ఆ భోజనం నాకొద్దు, అది తిని నేను అపవిత్రునైపోతానేమోనని భయపడుతున్నాడు దానియేలు. భోజనం తింటేనే అపవిత్రత వస్తుందేమోనని ఆలోచించుకుంటున్నాడు దానియేలు. మరి ఒకరోజు ద్రాక్షరసం తాగి, రెండో రోజు ద్రాక్షరసం తాగి, రెండు శాపగ్రస్తమైన సంతానాలని లోతులో నుంచి బయటకు వచ్చినాయి. ఒకటి మోయోబీలు, రెండు అమ్మోనీయులు. ఎంత భయంకరమైన జీవితం ప్రియులారా. ఆదికాండం 18:2
అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి.
ఇక్కడ అబ్రాము పరుగెత్తి నేలమట్టుకు వంగి పరిచర్ చేస్తుంది. ఆదికాండం 19:1
ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదుమ చేరినప్పటికీ లోతు సొదుమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి.
ఇక్కడ లోతు సాష్టాంగ పడ్డాడని రాయబడింది, గాని పరిగెత్తాడని రాయబడింది. అబ్రహాము పరిచర్య యొక్క విలువలు గుర్తెరిగిన వాడు, పరుగెత్తి పరిచర్య చేసేటువంటి మనసు కలిగిన వాడు, దేవుని బిడ్డల యొక్క విలువలు గ్రహించినవాడు. లోతుకి ఆ కృప లేదు. నీ జీవితంలో పరిచర్య చెయ్యాలి కాబట్టి చేస్తున్నావా? ఆసక్తితో పరుగులెత్తి చేస్తున్నావా? ప్రభువు నీ జీవితంలో గమనిస్తున్నావు. ఈ వర్తమానం విరుచున్న నీవు పరీక్షించుకొని ప్రభు పాదాల దగ్గరికి రా. నీ సొంత చిత్తంలో నడిచి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోనవద్దు. దేవుని చిత్తం చేసి నువ్వు నిరంతరము నిలుచు వ్యక్తిగా మారాలని నేను హృదయపూర్వకంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముగించబోతున్నాను. భూలోకమంతటికి ఆశీర్వాదకరంగా ఉన్న అబ్రహాం వలె నీ ఉంటావా? ఎవ్వరికీ దీవెనలు పంచలేని లోతు వలె ఉంటావా? దేవుని చిత్తం చేసిన అబ్రహాం వలె ఉంటావా? స్వచిత్తం చేసిన లోతు వలె ఉంటావా? ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. లేచి నిలబడిన వారు మీ బైబిల్ చేతుల్లో పట్టుకోండి. ఆకాశం వైపు మీ రెండు చేతులు ఎత్తండి. ప్రభువా, నేను సొంత చిత్తం చేసి నా జీవితాన్ని పాడు చేసుకున్నానని విలపించు ప్రభు సన్నిధిలో. నేను నా కుటుంబం నాశనం కాకూడదని మీరు ఈ కోటాలకు తీసుకొచ్చారయ్యా. నీ ఉద్దేశం అంతా మీరు నెరవేర్చమని ప్రభుకి ఈరోజు నిన్ను నీవు అప్పగించుకో. పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన మరిచిపోయేవాడు కాదు. నా ఎదుకోచు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని ప్రభు సెలవిచ్చాడు. హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రం. కృపయ్యా, 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 అయ్యా, కృప, కృప, కృప. తండ్రి, ఎన్ని అవకాశాలు లోతుకు మీరు ఇచ్చారయ్యా, అయినా లోతు వాటిని ఉపయోగించుకొని లేకపోయాడు అని ప్రభు దగ్గర మనం సాగిలి పడదాం. ప్రేమస్వరూపి, నమ్మకమైన మా రక్షకుడా, ఈ కుడికల్లో మీరు మాకు ఇచ్చిన సందేశం కై మీకు స్తోత్రం. సొంత చిత్తం చేసి నాశనమైపోయిన లోతు వలె మమ్మల్ని ఉండనియద్దు. మీ చిత్తం చేసి మీకు లోబడి పర్వతాలెక్కిన అబ్రహాం వలె మమ్మల్ని చేయండి. ప్రభువా, పర్వతముల మీదకి వెళ్ళడానికి అబ్రహాంకి ఇష్టమే గాని లోతుకి ఆ పర్వతాలు ఎక్కడానికి ఇష్టం లేదు. ప్రభువా, మమ్మల్ని అలాగుండనియద్దు. ఈ చివరి దినాలు ఏర్పరచబడిన వారి సైతం అపవాది మోసం చేస్తున్న దినాలు. మాకు మీ వాక్యం కావాలి, మాకు మీ సత్యం కావాలి. ప్రభువా, మేము మీ కొరకు అప్పగించుకుని జీవించాలి. ఈ తరాన్ని మీ కొరకు పట్టుకోవాలి. ఈ కుడికలో పాల్గొన్న మమ్మల్ని అందరినీ మీరు అలాగే చేయండి. మీ చిత్తము చేసి నిరంతరం నిలిచి వారిగా మమ్మల్ని మార్చండి. మీకు అప్పగించుకుంటూ యేసునామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ కనిన సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.